Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం జూన్1, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరికీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. కులాసాగా ఉన్నారా అండి? మనం పూర్వీ కథా సంపుటి వింటున్నాం కదండి, శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారిది. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు 2007 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం అందుకున్నారండి. మరి ఇప్పుడు పూర్వీ కథా సంపుటిలో కొన్ని కథలు మనం వినటానికి ప్రయత్నిద్దామా అండి. కథ పేరు ఇంకా మారాలి. పొద్దున్న 10 గంటలు దాటింది. భయంకరమైన ట్రాఫిక్కు నిలయమైన భాగ్యనగరంలో మెల్లిగా వెళ్తోంది కారు. కారులో కూర్చున్న సూర్యం, భారతి చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పటి నుండో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ ప్రయాణం ఇప్పటికి సానుకూల పడింది. సూర్యం, భారతి వాళ్ళ సొంతూరు బాపట్లలో సొంత ఇంట్లో ఉంటున్నారు. ఆయన హై స్కూల్లో లెక్కల మాస్టారుగా పనిచేసి 4 ఏళ్ల కిందటే రిటైర్ అయ్యాడు. వాళ్ళకి 3 కొడుకులు, శ్రీధర్, ప్రశాంత్, ఆదిత్య. 3 హైదరాబాద్లోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్దవాడు వనస్థలీపురంలోను, 2వ వాడు ECIL దగ్గర దమ్మాయిగూడెంలోను, 3వ వాడు గచ్చిబౌలిలోను ఇళ్ళు కట్టుకుని స్థిరపడిపోయారు. సూర్యం, భారతి 2-3 నెలలకి ఓ మారు వచ్చి పిల్లలని చూసిపోతూ ఉంటారు. 3 ఒకే ఊళ్ళో ఉన్నా దిక్పాలకుల్లాగా తలో దిక్కున ఉండడం వల్ల వచ్చిన ప్రతిసారి అందరిళ్ళకి వెళ్ళరు. ఎక్కడో ఒక చోటికి వెళ్ళి అక్కడే ఓ 1 వారం రోజులు ఉండి వెళ్ళిపోతారు. మిగిలిన 2 వీలును బట్టి వీళ్ళు దిగిన చోటికి వచ్చి అమ్మా నాన్నలను చూసి వెళ్తారు. సూర్యం, భారతి 2 వైపున బోలెడంతమంది బంధువులున్నారు. అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. అందరూ దగ్గర బంధువులే. ఒకే ఊళ్ళోనే ఉన్నా అందరూ తలో మూలా ఉండడం వల్ల దూరపు బంధువులైపోయారు. ఇప్పుడు అలా దూరపు బంధువుగా మారిన దగ్గర బంధువు ఇంటికే వెళ్తున్నారు. అతని పేరు కిరణ్. సూర్యానికి 1 తమ్ముడి కొడుకు. ఆ తమ్ముడికి 1 వయసులోనే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అతని భార్య, పిల్లలు వీళ్ళ దగ్గరే ఉండి చదువుకున్నారు. కిరణ్ ఈ మధ్య ఇల్లు కొనుక్కున్నాడు. గృహప్రవేశం సమయంలో పిలిచాడు, కానీ వీళ్ళకి కుదరలేదు. అప్పటి నుంచి ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసి రావాలని ఆశ. కానీ వాళ్ళకి కుదిరితే వీళ్లకు కుదరక, వీళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళకి కుదరక చూస్తూ ఉండగానే 2 ఏళ్ళు గడిచిపోయాయి. అమ్మా నాన్నలని ఒంటరిగా ఎక్కడికి పంపించరు కొడుకులు. ఇప్పుడు 2వ వాడి దగ్గరికి దమ్మాయి గూడెం వచ్చారు. అతను తనకు వేరే పని ఉందని కారుని డ్రైవర్ని ఇచ్చి పంపించాడు. ఆ డ్రైవరు ఊరుకున్నవాడు ఊరుకోకుండా, అయ్యగారు ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్తున్నాం అని అడిగాడు. అంతే సూర్యానికి హుషారు వచ్చేసింది. మా తమ్ముడు సత్యం కొడుకు కిరణ్ ఇంటికి, మా తమ్ముడు చిన్నతనంలోనే పోయాడు అంటూ మొదలుపెట్టి బోలెడన్ని కబుర్లు చెప్పాడు. అప్పట్లో మాది ఉమ్మడి కుటుంబం. మా తండ్రి గారికి వల్లమాలిన బంధువు ప్రీతి. ఎంతమంది బంధువులు వస్తే అంత ఆనందం ఆయనకి. మా ఇంట్లో భోజనాల గది విశాలంగా ఉండేది. ఆ గదిలో అతిథులతో అభ్యాగతులతో ఒకే బంతిని కూర్చుని భోజనం చేస్తూ ఏనుగెక్కినంత సంబరపడిపోయేవారు ఆయన. ఏమిటో ఆ వైభోగం అంతా ఆయనతోనే పోయింది. తర్వాత అంతా తలో దిక్కు అయిపోయాం అంటూ గత వైభవం అంతా చెప్పాడు. ఇంకా చెప్పేవాడే. భారతి వారించింది. ఇక చాలండి, పాపం అతను కారు నడపాలి కదా, మీరలా ఆపకుండా మాట్లాడుతుంటే అతనికి ఇబ్బందిగా ఉంటుంది అంది. డ్రైవర్ నవ్వేశాడు. పర్వాలేదులేండమ్మా, అయ్యగారిని చూస్తే మా నాన్న చూసినట్టే ఉంది. ఆయన ఇంతే కదిలిస్తే బోలెడన్ని కబుర్లు చెప్తాడు అన్నాడు. ఇప్పుడు మీ తమ్ముడు గారి అబ్బాయి గారు ఏం చేస్తున్నారు అయ్యగారు అని అడిగాడు. వాడా కంప్యూటర్ ఇంజనీరు, చాలా మంచి జీతమే వస్తుందట. ఇద్దరు పిల్లలు, వాళ్ళు మంచి స్కూళ్ళలోనే చదువుతున్నారట. అందున హుషారుగా కిరణ్ గురించి చెప్పటం మొదలుపెట్టాడు సూర్యం. మాటల్లోనే గమ్యం చేరుకున్నారు. చేతిలోని అడ్రస్ మరోసారి చూసుకుని ఇదే ఇల్లు అని కారు దిగారు ఇద్దరు. ఇక్కడ ఓ గంటసేపు ఉంటారా అయ్యగారు అని అడిగాడు డ్రైవర్. నవ్వేశాడాయన. ఇంకా నయ్యం, గంటేమిటి, ఇప్పుడే 11 దాటింది. భోజనాలు అయ్యేసరికి 1 గంట దాటుతుంది. తినగానే బయలుదేరలేం. కాస్త నడుం వాల్చి కాఫీ తాగి 3:30 బయలుదేరతాం. అంతదాకా నీకు ఖాళీనే. నువ్వు కూడా భోజనం చేసి హాయిగా విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇక్కడ ఎండగా ఉంది. ఈ పక్కనే ఎక్కడైనా నీడ చూసుకుని కారు పార్క్ చేసుకుంటాను అని చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోయాడు డ్రైవర్. కిరణ్ వాళ్ళ కోసం తెచ్చిన పళ్ళు స్వీట్లు ఉన్న సంచి తీసుకుని లోపలికి వెళ్ళారు ఇద్దరు. లిఫ్ట్లో 4వ అంతస్తుకి వెళ్ళారు. 406 ఫ్లాటు కిరణ్ది. బయట నేమ్ ప్లేట్ మీద పేరు రాసి ఉంది. ఇదిగో ఇదే ఇల్లు అని సంతోషపడిపోయాడు ఆయన. బెల్ నొక్కాడు. తలుపు తీసింది కిరణ్మయ్యి, కిరణ్ భార్య. రండి రండి అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. ఇల్లు అద్దంలా ఉంది. సోఫాలో కూర్చుని అబ్బాయి ఏడి అన్నాడు ఆశగా ఇల్లంతా వెతుకుతూ. మీరు వస్తారని సెలవు పెట్టారు మావయ్య గారు, కానీ ఆఫీసు నుంచి అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది, వెళ్ళారు అంది. ఆయన ఉత్సాహం అంతా ఆవిరైపోయింది. కిరణ్మయ్యి లోపలికెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. అదేమిటమ్మా, వాణ్ణి చూడాలని ఎంతో ఆశపడ్డాను అన్నాడు నీరసంగా. ఆయన చాలా సరదా పడ్డారు. తీరా ఫోన్ వచ్చేసరికి విసుక్కుంటూనే వెళ్ళారు చెప్పింది. ఎప్పుడొస్తాడు ఆశగా అడిగాడు ఆయన. ఫోన్ చేస్తానన్నారు, ఇంకా చెయ్యలేదు మరి అంటూనే లేచి వంటింట్లోకి వెళ్ళింది కిరణ్మయ్యి. ఇలా అయిందేమిటి, సరేలే ఏం చేస్తాం, ఎలాగో కారు మన దగ్గరే ఉంది కాబట్టి అర్జెంట్ ఏం లేదు, వాడిని చూశాకే వెళ్ళొచ్చు అన్నాడు. అవును, నిదానంగానే వెళ్దాం అంది భారతి. కిరణ్మయ్యి ట్రేలో టిఫిన్లు తెచ్చింది. అరిసెలు, కజ్జికాయలు, జంతికలు, చెక్కలు అన్నీ బయట నుంచి కొనుక్కొచ్చినవే. ఇద్దరికీ అందించింది. ఇబ్బందిగా చూశారు. ఇవన్నీ ఎందుకమ్మా, ఇంకాసేపట్లో భోజనం చెయ్యాలిగా అంది భారతి. మీరు వస్తారని మీ అబ్బాయి తనే స్వయంగా వెళ్ళి కొనుక్కొచ్చారు, తీసుకోండి అంది కిరణ్మయి. అబ్బాయి ఎంత ప్రేమతో తెచ్చినా, కోడలు ఎంత ప్రేమగా అందించినా పెద్దవాళ్ళు ఆ పలహారాలు ఏం తింటారు? ఇద్దరికీ షుగర్ కంప్లైంట్. చెక్కలు జంతికలు తినేటంత దంతపుష్టి లేదు కాబట్టి చెరో జంతిక మొక్క తీసుకుని ఇక చాలమ్మా అన్నారు. అవి తీసుకు వెళ్ళిపోయింది. కాఫీ తీసుకొచ్చింది. టిఫిన్ అనువుగా లేకపోయినా కాఫీ మాత్రం అద్భుతంగా ఉంది. కాఫీ తాగాక ఇల్లు చూపించింది. 3 బెడ్రూమ్లు, 2 బాల్కనీలు, చాలా బాగుంది ఇల్లు. ఆ ఇల్లు చూసిన సూర్యానికి చాలా గర్వంగా అనిపించింది. చాలా సంతోషం కలిగింది. హాల్లో కూర్చున్నాక, చాలా బాగుందమ్మా ఇల్లు, కిరణ్ చాలా వృద్ధిలోకి వస్తాడని నాకు వాడి చిన్నప్పటి నుంచి గట్టి నమ్మకం. నీకు తెలియదు కానీ చిన్నప్పుడు లెక్కల్లో ఎప్పుడూ 1st మార్కు వీడిది అంటూ మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి పాత సంఘటనలు ఏకరువు పెట్టడం మొదలుపెట్టాడు. 1 గంటసేపు ధారాళంగా మాట్లాడేసరికి నీరసం వచ్చిందాయనికి. మాట్లాడడం ఆపేశాడు. శ్రోతలిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. వినలేక వాళ్ళకి నీరసం వచ్చింది. వాచి చూసుకుని, అబ్బో 1 గంట అవుతోంది, ఏడీ వీడు, ఫోన్ ఏమైనా చేశాడా అని అడిగాడు. లేదు, ఒకసారి ఆఫీస్కు వెళ్తే ఇక ఇల్లు సంసారం గుర్తుండవు ఆయనకి, నేనే చేస్తాను అంటూ సెల్లో నెంబర్ కలిపింది కిరణ్మయ్యి. 2 నిమిషాలు మాట్లాడింది. తర్వాత ఫోన్ అందించి, మీతో మాట్లాడతారట అంది. ఫోన్ అందుకున్నాడు సూర్యం. సారీ పెద్దనాన్న, సమయానికి ఈ పని వచ్చింది, మీకోసం ఇంట్లో ఉండలేకపోయాను అన్నాడు. సూర్యం మనసు కరిగిపోయింది. పోన్లే నాన్న, మరి ఆఫీసు పనుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు, ఎప్పుడొస్తావు ఇంటికి, నువ్వు వచ్చేదాకా ఉంటాం అన్నాడు. అయ్యో వద్దు పెద్ద నాన్న, నేను వచ్చేసరికి రాత్రి 9:00 అవుతుంది, మీరు నా కోసం వెయిట్ చేయడం వృధా, ఇంటికెళ్ళిపోండి, ఇంకో వారం ఉంటానన్నారుగా అన్నయ్య వాళ్ళింట్లో, వీలు చూసుకుని నేనే వస్తాను అన్నాడు. అతను నా మాట అన్న తర్వాత ఇంకేం మాట్లాడతాడు ఈయన, సరేలే అన్నారు నీరసంగా. కిరణ్మయి ఫోన్ అందుకుంది. లోపలికి వెళ్ళిపోయింది. వాడు రాడుట, మనం గుప్పెడు తినేసి బయలుదేరదాం అన్నాడు సూర్యం. తలాడించింది భారతి. లోపల నుంచి వచ్చింది కిరణ్మయి. పాపం పెద్దవారు, మా మీద ప్రేమతో ఇంత దూరం వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంది. ఈ దంపతులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. కిరణ్మయికి ఫోన్ వచ్చింది. లేచి వెళ్ళింది. ఇదేమిటి, భోజనానికి లేవండి అనకుండా అప్పుడే వందన సమర్పణ చేసేస్తోంది ఏమిటి అన్నాడు సూర్యం మెల్లిగా. ఏమో మరి, ఇందాక వంటిట్లో చూశాను, వంట వండిన గుర్తులేం కనిపించలేదు అందావిడ. అయితే మన కోసం భోజనం ఏర్పాట్లు చేయలేదా? ఏమో ఏం చేసిందో, మరైతే ఏం చేద్దాం అడిగాడు ఆయన. ఇక వెళ్తామందాం, వంట చేసి ఉంటే భోంచేసి వెళ్ళమంటుంది కదా, సలహా చెప్పింది భారతి. కిరణ్మయి హాల్లోకి వచ్చింది. ఏమిటో, అంత దూరం నుంచి వచ్చారు, ఆయన ఉండుంటే బాగుండేది అంది. పర్వాలేదులే అమ్మాయి, ఇంకోసారి వస్తాంలే, ఇక మేం బయలుదేరతాం అంది భారతి. ఉండండి, బొట్టు పెడతా అని లోపలికి వెళ్ళింది. జాకెట్ బట్ట పండు తాంబూలం తెచ్చి బొట్టు పెట్టి ఇచ్చింది. పెద్దవారు ఓపిక చేసుకుని వచ్చారు. ఈసారి భోజనానికి ఉండేలా రండి అంది ప్రేమగా. వీళ్ళకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. తలాడించి బయటపడ్డారు. కింది దాకా తోడొచ్చింది కిరణ్మయి. డ్రైవర్కి ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎంగేజ్ వస్తోంది. ఓ 10 నిమిషాలు తంటాలు పడ్డాక దొరికాడు. రమ్మని చెప్తే టీ తాగడానికి వెళ్ళా అయ్యగారు, ఓ 5 నిమిషాల్లో వస్తాను అన్నాడు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు. కార్ ఎక్కేసరికి వీళ్ళిద్దరికీ నీరసం, నిస్త్రాణ. వేళ తప్పిపోతోంది. చూడు నాయన, ముందు ఏదైనా ఉడిపి హోటల్కి తీసుకెళ్ళు, మరీ దూరం తీసుకెళ్లకు, దగ్గరలోనే చూడు అన్నాడు సూర్యం. అదేమిటయ్యగారు, మీ అబ్బాయి గారింట్లో భోజనం చేయలేదా అంటూనే కారు స్టార్ట్ చేసి హోటల్కి తీసుకెళ్లాడు డ్రైవర్. లోపలికి వెళ్ళి భోజనం ఆర్డర్ ఇచ్చి 4 ముద్దలు తిన్నాక అప్పుడు ప్రాణం కుదుటు పడింది. భోన్ చేసి మళ్ళీ కారెక్కారు. ఆయన సెల్ ఫోన్ మోగింది. భారతి అక్క కూతురు వైదేహి ఫోన్ చేసింది. కుశల ప్రశ్నలు అయ్యాక ఫోన్ భార్యకిచ్చాడు ఆయన. ఏం పిన్ని, బాగున్నావా, ఇంట్లో లేరా అంది వైదేహి. ఆ వైదేహికి కిరణ్మయ్యి పరిచయమే. లేదే, మా మరిది కొడుకు కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాం. నీకు విచిత్రం చెప్పనా, భోజనాల వేళకి వెళ్ళాం కదా, భోన్ చేసి వెళ్ళమని మాట మాత్రమైనా చెప్పలేదు కిరణ్మయ్యి అంది భారతి. తర్వాత అవతల నుంచి వైదేహి చెప్తుంటే అలాగా, నిజంగానా అంటూ తెగ ఆశ్చర్యపోయింది. ఏమిటి అంత ఆశ్చర్యపోతున్నావు, ఏం చెప్పింది ఏమిటి వైదేహి అన్నాడు ఆయన. ఆవిడ మాట్లాడడం పూర్తయ్యాక, చూసారా ఎంత ఆశ్చర్యమో, కిరణ్మయ్యి రోజు వంట చేయదట అంది. ఆయనకి ఆశ్చర్యం వేసింది. అదేమిటి, వంట చేయకపోతే ఏం తింటారు అని అడిగాడు. పొద్దున పూట పెద్దవాళ్ళు కాఫీలు, పిల్లలు పాలు తాగుతారట. కిరణ్కి ఆఫీసులోనే భోజనం, మధ్యాహ్నం పలహారం, కాఫీ అన్నీ సప్లై చేస్తారుట. పిల్లలకి అంతేనట, స్కూల్లోనే భోజనం, టిఫినుట చెప్పింది భారతి.
స్కూల్లో భోజనాలా, కిరణ్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా అడిగాడు అనుమానంగా.
సర్లే అండి, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళెందుకు చదువుతారు, లక్షల కొద్దీ ఫీజులు కట్టి మంచి స్కూల్లోనే చేర్చారు. ఇక పిల్లలు తిండి తెప్పలు అన్నీ అక్కడే, పొద్దున లేచి వెళ్ళిన వాళ్ళు అక్కడే తిని అక్కడే ఆడుకుని సాయంత్రానికి ఇంటికి వస్తారట. కిరణ్మయ్యకి థైరాయిడ్ సమస్యట, డాక్టర్ అన్నం తినొద్దని చెప్పాడుట. అందుకే పగలు పాలల్లో ఓట్స్ వేసుకుని తింటుందట, పచ్చికూర ముక్కలు తింటుందట. అసలు పగటిపూట వంట కార్యక్రమమే లేదుట వివరంగా చెప్పింది భారతి. మరి రాత్రిపూటైనా వండుకుంటారా, అది లేదా అడిగాడు ఆయన.
రాత్రిపూట వండదట, చపాతీలు కూర బయట నుంచే వాడుకగా తెప్పించుకుంటారట చెప్పింది.
అదేమిటి, అప్పుడైనా ఇంట్లో వండొచ్చుగా, ఆ వేళప్పుడు కిరణ్మయ్యి బిజీగా ఉంటుందట, కంప్యూటర్లో సంగీతం పాఠాలు చెప్తుందిట.
కంప్యూటర్లో సంగీతం పాఠాలా,
అర్థం కాలేదు ఆయనకి. అవునట, ఇక్కడ కంప్యూటర్ ముందు కూర్చుని అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకి సంగీతం చెప్తుందిట. ఇక్కడ పొద్దుగూకే టైంకి అక్కడ తెల్లవారుతుంది కదా, అలా పాఠాలు చెప్పినందువల్ల డబ్బు కూడా బాగానే వస్తుందిట చెప్పింది. బాగానే ఉంది సంబడం. అవును, ఎప్పుడో శనాది వారాల్లోనూ పండగలప్పుడు మాత్రమే వంట చేస్తుందట అంది భారతి. ఏమిటో, ఇవన్నీ మన ఊహకు కూడా అందని విషయాలు. మన కళ్ళెదుటే వింత వింత మార్పులు వస్తున్నాయి అన్నాడు ఆయన. అవును, ఇదంతా తెలియక భోజనానికి ఉండిపోదామనుకున్నాం అంది భారతి. పోన్లే, ఇప్పుడు మాత్రం ఏమైంది, వాడిల్లు చూసాం, అక్కడ బదులు హోటల్లో తిన్నాం అంతేగా అన్నాడు ఆయన. వాళ్ళు పోనీలే అని సరిపెట్టుకున్నారు, కానీ అవతల గొడవలయ్యాయి.
ఆ వైదేహి నారదుడికి వారసురాలు. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పకపోతే తోచదు. భారతితో మాట్లాడాక కిరణ్మయ్యతో ఈ విషయం మాట్లాడింది.
పాపం పిన్ని బాబాయ్ గారు చాలా అవస్థపడ్డారుట.
అలా చేశావేం అని అడిగింది. కిరణ్మయ్యకి ఉక్రోషం వచ్చింది. భర్తకి ఫోన్ చేసి చెడా మడా దులిపేసింది. కిరణ్కి కోపం వచ్చింది. ప్రశాంత్కి ఫోన్ చేసి నిష్ఠూరంగా మాట్లాడాడు. ప్రశాంత్ మనసుకి కష్టం కలిగింది. ఏదో సర్ది చెప్పి తప్పించుకున్నాడు.
అయితే ఆ వ్యవహారం అంతటికీ కారకుడైన తండ్రి మీద కోపం వచ్చింది.
ఆఫీసు నుంచి బయలుదేరి మధ్యలో భార్య స్మితను పికప్ చేసుకుని వస్తూ దారిలోనే అంతా చెప్పాడు. స్మిత కూడా బాధపడింది. అసలే ఆ కిరణ్ అదో రకం మనిషి. ఏదైనా తేడా వస్తే ఓం పట్టాన మర్చిపోడు. ఇప్పుడు ఇదో తలనొప్పి అంది. ఇంటికి రాగానే తండ్రితో వాదనకి దిగాడు ప్రశాంత్. ఏమిటి, ఏదో ఘనకార్యం చేశారుట అన్నాడు. తెల్లబోయాడు సూర్యం. మేమేం చేశాంరా అయోమయంగా అడిగాడు. ఇంకేం చెయ్యాలి అంటూ జరిగిందంతా చెప్పాడు. తల కొట్టేసినట్టయింది ఆయనకి. మిమ్మల్ని వాళ్ళు భోజనానికి రమ్మని పిలిచారా మామయ్య గారు అడిగింది స్మిత. పిలవలేదు.
భోజనాల వేళకి వెళ్తున్నాం కదా, భోజనం చేసి వద్దామని మేమే అనుకున్నాం తల వంచుకుని చెప్పాడు.
అలా మీకు మీరే అనేసుకుంటే ఎట్లా నాన్న, ఆ విషయం వాడితో చెప్పాలి కదా అన్నాడు ప్రశాంత్. అవును మావయ్య గారు, అప్పటికప్పుడు వంట చేసి పెట్టాలంటే చాలా కష్టం. ముందు చెప్తేనే ఎవరికైనా వండడం శ్రమగా ఉంటుంది. మరి సడన్గా వస్తే ఎట్లా అంది స్మిత. ఏమోనమ్మా మా రోజుల్లో అంటూ చెప్పబోయిన తల్లిని వారించాడు. అప్పటి కబుర్లన్నీ చెప్పకమ్మా, మీరు ఖచ్చితంగా చెప్పి వెళ్ళాలి. సరే వెళ్ళలేదు, వాళ్ళు భోజనం పెట్టలేదు, ఆ విషయం అందరికీ చెప్పడం ఎందుకు? అనవసరంగా నలుగురి నోళ్లలో పడటం నాకు విసుగ్గా ఉంటుంది. సర్లేండి, ఇక ముందు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఈసారి ఎవరింటికైనా భోజనానికి వెళ్ళాలనుకుంటే ముందుగానే చెప్పి వెళ్ళండి, ఇంత కన్ఫ్యూజన్ ఉండదు సలహా చెప్పి వెళ్ళిపోయింది స్మిత. ఇద్దరూ తలంచుకుని కూర్చున్నారు. ఇదంతా నా వల్లే, నేను ఆ వైదేహితో చెప్పకుండా ఉంటే సరిపోయేది అంది భారతి దీనంగా. అట్లా ఎందుకు అనుకుంటావు, తగుదునమ్మా అని తమ్ముడి కొడుకు ఇల్లు చూసొద్దాం అని ఆరాటపడి బయలుదేరింది నేను. ఊరుకుని ఉంటే అసలు ఏ గొడవ ఉండేది కాదు అన్నాడు సూర్యం. అది కాదండి, కాలంతో పాటు మారుతున్నాం మనం. కోడలు జీన్స్ పాంట్లు వేసుకున్నా మనమలు మాటి మాటికి తాతయ్య బామ్మ మీకేం తెలీదు మీరూరుకోండి అంటూ ఉన్నా సర్దుకుపోతున్నాం. పిల్లలు ఏం చెప్పినా గంగిరెద్దులా తలాడిస్తున్నాం. అయినా ఇటువంటి చిరాకులు ఎదురవుతూ ఉంటే కిం కర్తవ్యం అంది భారతి దిగులుగా. ఏం పర్వాలేదు, కాలంతో పాటు మారుతున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఈ మారడం చాలదని ఇదిగో ఈ అనుభవం ద్వారా రుజువైపోతోంది. ఈ మార్పు చాలదు, ఇంకాస్త మారాలని, కాలంతో పాటు ఎప్పటికీ మారుతూనే ఉండాలని తెలిసొచ్చింది కదా. మనమే మన పద్ధతులు మార్చుకుంటే సరిపోతుంది, అప్పుడు ఏ గొడవలు రావు ధైర్యం చెప్పాడు. సర్లేండి, ఇంత మారిన వాళ్ళం, ఇంకాస్త మారలేమా హామీ ఇచ్చింది భారతి.
చాలా బాగుంది కదండి కథ. ఈ కథ
ఆంధ్రభూమి వారపత్రిక 23 మే 2013 కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిందండి.
విజయలక్ష్మి గారు ఈ కథలో మనమంతా ఇంకా మారాలి అని చక్కగా
చక్కగా ఒక సంఘటనతో వివరించారు. కానీ ఎంత మారినా ఎంతో కొంత ఇంకా మారాలేమో అనిపిస్తుంది ఎప్పుడో అప్పుడు. ఇరుతరాల మధ్య అవగాహన అవసరం నిజంగా చెప్పాలంటే. కానీ ఈ బిజీ లైఫ్లో, పని ఒత్తిళ్లలో పరిగెత్తే యువత మీద కూడా మనం కొంచెం అవగాహన చూపిస్తే బాగుంటుంది. అన్నింటికంటే ముఖ్యమైన, నిజంగా మారాల్సినది వైదేహి లాంటి వాళ్ళు. ఇక్కడది అక్కడ, అక్కడది ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు. కానీ కొంతమందికి అదో అలవాటు. ఇంకొకటి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే, మనకి కష్టం వచ్చినప్పుడు పెద్దదైనా చిన్నదైనా ముందు వాళ్ళ మనస్తత్వం తెలియనప్పుడు వాళ్ళతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. తక్కువ మాట్లాడటం ఆరోగ్యానికి మంచిది. అలా అంటే మాటలే కరువు అవుతాయేమో. అదేనండి చిక్కు. అందుకే ఈ సంఘటనలు అవుతూనే ఉంటాయి. మనం వాటిని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. ఇరుతరాలు కూడా ఏమంటారు? ఒక చిన్న విరామం తర్వాత కలుసుకుందామండి. ఒక చిన్న విరామం.
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం. విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునః స్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం 2వ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు పుణ్యాత్మురాలు. సార్వరీనామ సంవత్సరం, 8 గంటలు. రామ్ భజన మందిరం దగ్గరికి పెండలం బండి వచ్చిందంటే వెళ్ళి కొనుక్కొచ్చి నట్టింట్లో దిమ్మరించి వేగంగా పెరట్లోకి వెళ్ళింది రుక్మిణి. మిమ్మల్ని విన్నారా అంది. భార్యని చూసి, ఏది నువ్వేం చెప్పందే అన్నాడు గోపాలం. మీ తమ్ములం గారు ఊరెళ్ళారట, ఏదో పనుండి ఊరెళ్ళుంటాడు అని చెప్పాడు గోపాలం. ఊరికే వెళ్ళాడులేండి, మామూలుగా అయితే భోంచేసి వెళ్ళేవాడు. ఇట్లా 4 మూలలా తెల్లారకుండా ఎందుకెళ్తాడు? పైగా ఎక్కడికి సుందరం గారు ప్రయాణం అని పలకరించిన వాళ్ళని ఏట్లోకి, నీకెందుకు వెధవారాలు అని కసిరి కొట్టి మరీ వెళ్ళాడట అంది రుక్మిణి. ఆహా అన్నాడు గోపాల. ఆహా ఏమిటి, అతగాడలా హడావిడిగా పరిగెట్టాడంటే కారణం ఏమిటో అర్థం కాలేదా మీకు? ఏమో అన్నాడు ఆయన. రామ రామ, ఈ మనిషికి మారడు అని తల బాదుకుంది. ఏముంది, ఆ ముసలాయన అక్కడ బయలుదేరి ఉంటాడు, ఎవరో ఇతగాడికి ఉప్పందించి ఉంటారు. మొహం చాటేస్తూ ఉన్న పాటున ఊళ్ళోంచి జారుకున్నాడు అని చెప్పేసింది. ఏమో ఎవరెట్లా పోతే మనకేం అన్నాడు ఆయన. అట్లా ఊరుకునే అదృష్టం కూడానా? ఆ తద్దినం నా నెత్తిన వచ్చి పడుతుందిగా, అది నా బాధ అంది. ఇదిగో ముందే చెప్తున్నా, ఆయన్ని మన ఇంటికి పిలుచుకొస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే అంది. సర్లే ఆ మాటే చెప్తాను అన్నాడు ఆయన. మళ్ళీ తల బాదుకుంది. శ్రీరామచంద్ర, ఈయన ఈ జన్మకి మారడు, ఏం చెప్తారు అడిగింది. మా ఇంట్లో వీలు కాదు, ఇంకెక్కడైనా ఏర్పాటు చేసుకోండి అంటాను. అట్లా చెప్తే అంతా నన్ను ఆడిపోసుకుంటారు. ఒక్క మనిషికి ఒక్క పూట ఉండి పెట్టలేదా రుక్మిణమ్మ అని ఎద్దేవా చేస్తారు. సరే అయితే మా ఇంటికి రాకండి, నాకు ఇష్టం లేదు మీరు రావడం అంటాను. సరేనా అన్నాడు. అట్లా చెప్పి మీరు అప్రతిష్ట పాలవడం ఎందుకు? మరైతే ఏం చెప్పను? విసుగ్గా అడిగాడు ఆయన. అన్నీ నేనే చెప్పి చావాలి, ఎందుకంత గుంభనంగా చెప్పడం? ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి. ప్రతిసారి మీరు రావడం, మా ఇంట భోజనం చెయ్యడం, ఆ మహాతల్లి మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకొచ్చిన గ్రహచారం అని చెప్పండి అంది. సరే అన్నాడు ఆయన. గట్టిగా నలుగురు వినేలా, ముఖ్యంగా ఆ గయ్యాలి గంగానమ్మ మీ మరదలు వినేట్టుగా చెప్పండి, హెచ్చరించింది. అట్లాగే అని వెళ్ళి వీధి అరుగు మీద కూచున్నాడు గోపాలం. స్నానం చేసి పొయ్యి వెలిగించింది రుక్మిణి. ఎప్పటెప్పటి సంగతిలో గుర్తు చేసుకుంటూ వంట పూర్తి చేసింది. కందిపప్పు దోరగా వేయించి ముద్దపప్పు చేసింది. పెండలం కూర, పెరట్లో ఉన్న కొయ్యతోటకూర కోసుకొచ్చి పులుసు పెట్టింది. ఇంగువ తిరగమూత వేసి చింతకాయ పచ్చడి నూరింది. ఆఖరుగా అత్తెసరు పెట్టింది. అరుగు మీద కూచుని ఎవరితోనో మంతనాలాడుతున్న గోపాలం మాటలాపేశాడు. అంత దూరాన కనిపించాడా మనిషి? 75 ఏళ్ల వయసు మనిషి, ఎండిపోయి ఒరుగులా అయిపోయాడు. నీరు కావి పంచ, పైన ఉత్తరీయం, కాళ్ళకి జీర్ణావస్థలో ఉన్న పాదరక్షలు, ఎండన పడి వచ్చాడేమో ఆయాస పడుతున్నాడు. ఆయన్ని చూడగానే గభాల్న అరుగు మీద నుంచి లేచి లోపలికి వచ్చి వరండాలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గోపాలం. ఆ వృద్ధుడి పేరు నరసింహం. గోపాలం ఇంటికి ఎదురుగానే ఉంది ఆయన తమ్ముడి సుందరం ఇల్లు. అతని ఇంటి ముందు ఆగి అలసట తీర్చుకుని మెల్లిగా లోపలికెళ్ళాడు నరసింహం. సుందరం, అబ్బాయ్ సుందరం అని పిలిచాడు. పిలవగా పిలవగా, లేరు ఊరెళ్ళారు, ఎప్పుడొస్తారో తెలియదు అని లోపలి నుంచి సమాధానం వచ్చింది. ఆయనకి కోపం, దుఃఖం ముంచుకొచ్చాయి. తెలియదు, మీకేమీ తెలియదు, కానీ పైన వాడున్నాడే, వాడికన్నీ తెలుసు. నన్నింత క్షోభ పెడుతున్నారు, ఇంతకింత అనుభవించకపోరు అన్నాడు పెద్దగా. లోపలి నుంచి దూసుకొచ్చింది సుందరం భార్య సుబ్బులు. పిల్లలు గల ఇంటి ముందు నిలబడి శాపనార్థాలు పెడతావా? నువ్వు మనిషివేనా? ఏళ్ళొచ్చాయి ఎందుకు? అంది ఆగ్రహంగా. ఏం ఊరికే అన్నానా? కడుపు మండిపోతుంటే అన్నాను. అంత మాట అంటే పడలేని వాళ్ళు నా డబ్బు నా మొహాన పడేయండి, ఆయన అరిచాడు. పారేస్తాం, నీ డబ్బు మేమేం కట్టుకుపోము, చచ్చేలోగా ఇచ్చే పోతాం. నువ్వు చచ్చేదాకా ముసలిముండావాడిని.
నేను బతికుంటానా?
అయ్యో అయ్యో, అది నోరా తాటి పెట్టా? ఆడదాన్ని నన్ను పట్టుకుని అంత మాట అంటావా?
ఆక్రోశించింది.
మరి ఆడదానివి నా మీదకొస్తావేం? ఏడీ నీ మొగుడు, రమ్మను నా ఎదుటికి,
గర్జించాడు ముసలిసిమన్లా.
ఆయన లేరు, ఊరెళ్ళారు. వెళ్తాడు, ఎందుకెళ్ళడు? ఊళ్ళో ఉంటే నాపోటివాడు వచ్చి నిలదీస్తాడని మొహం తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎందుకొచ్చిన బతుకులు? ఛీ, ఇట్లా బతికే కంటే ఎందులో అయినా దూకి చావడం మంచిది, అన్నాడాయన.
మాటామాట పెరిగింది. ఆవిడ మరీ రెచ్చిపోయింది. మూలనున్న చీపురు కట్ట తీసుకుని ఆయన మీదకొచ్చింది. అప్పటికే అక్కడ చాలామంది చేరారు. ఓ ఇద్దరు ఆడవాళ్ళు ఆవిడని పట్టుకుని వెనక్కి లాగేశారు.
చాలే, ఊరుకో, ఆయన మీదకి పోతావేం? పెద్దవాడు ఆయన, కాస్త హరీమంటే నీ పాటలు కుక్కపాట్లే, అన్నారు.
ఇద్దరు మగవాళ్ళు నరసింహాన్ని పట్టుకున్నారు. ఎందుకొచ్చిన హైరానా బాబుగారు? ఎంతకాలం ఇట్లా తిరుగుతారు? ఎన్నాళ్ళు తిరిగినా ఏముంది బూడిద, అన్నారు. అవును నాయన, నాకు మిగిలింది బూడిదే, కానీ ఆడపిల్ల, దాని జీవితం బూడిద కాకూడదని ఈ యాతన, అన్నాడు ఏడుస్తూ. అవతలి ఇంటి అరుగు మీద కూర్చుని ఏడుస్తోంది సుబ్బులు. నరసింహాన్ని, మొగుణ్ణి, ఇంటెదురుగా ఉన్న బావగారిని, తోటికోడల్ని తిట్టిపోస్తోంది, శాపనార్థాలు పెడుతోంది. ఎవరైతే ఈ ముసలాయన్ని ఉసిగొలిపి మా మీదకి పంపిస్తున్నారో వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు, అంది. డస్సిపోయిన ఆయన అరుగు మీద కూలబడ్డాడు. అరచి అరచి అలసి పోయిన సుబ్బులు లోపలికెళ్ళిపోయి దభీమని తలుపేసేసింది. అక్కడ మూగి చోద్యం చూస్తున్న వాళ్ళంతా మెల్లిగా జారుకున్నారు. రుక్మిణి ఈ భాగోతం అంతా చూసింది. ఆ పెద్ద ఆయనకి ఇన్ని నీళ్లు కూడా ఇవ్వకుండా తిట్టిపోసిందా మహాతల్లి? కళ్ళు తిరిగి పడిపోతాడేమో, ఇంట్లోకి తీసుకురండి, అంది. గేటు దాటి రోడ్డు మీదకి వెళ్ళాడు గోపాలం. ఎదురుగా తమ్ముడింటి అరుగు మీద కూర్చుని ఆయాసపడుతూ ఉన్న ఆ పెద్దాయన్ని చూసి గోపాలం గుండె నీరైపోయింది. గబగబా వెళ్ళి ఆయన్ని పొదివి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు. మజ్జిగ తేట అందించాడు. కాస్త ఓపిక వచ్చింది ఆయనకి. నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష గోపాలం, అంటూ తుండుగుడ్డలో మొహం దాచుకుని బావురుమన్నాడు. ఏం చెప్పాలో తోచలేదు గోపాలానికి. ఆదరంగా ఆయన భుజం నిమురుతూ ఉండిపోయాడు. గుమ్మం చాటున నిలబడి ఉన్న రుక్మిణీకి దుఃఖం ఆగలేదు. మెల్లిగా నడుస్తూ వెళ్ళి దేవుడి గది గుమ్మం దగ్గర కూలబడింది. ఏమిటో శాపగ్రస్త జీవితాలు, అనుకుంది. నిజమే ఆ మాట. గోపాలం పుట్టగానే తల్లిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడికి 5 మగపిల్లలు, 4 ఆడపిల్లలు పుట్టారు. గోపాలం సవితి కొడుకని ఆవిడా అనుకోలేదు. వీళ్ళంతా నా సవితి తమ్ముళ్ళు చెల్లెళ్ళని
గోపాలము అనుకోలేదు. పెద్ద కొడుగ్గా ఇంటి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని చక్కగా సమర్థించాడు. అందరూ పెద్దవాళ్ళయ్యారు, పెళ్ళిళ్ళు పేరెంటాలయ్యాయి. గోపాలం మూడో తమ్ముడు రాజారావు భార్య అరుంధతి పురిట్లో ఆడపిల్లని కని చచ్చిపోయింది. ఆ పురిటికందు శ్రీలక్ష్మి తాతగారింట్లోనే ఉండిపోయింది. ఆ కొద్ది రోజులకే రాజారావు కూడా ధనుర్వాతం వచ్చి చనిపోయాడు. రెండేళ్ల పిల్ల శ్రీలక్ష్మిని చంకన వేసుకుని అల్లుడి కర్మకు వచ్చారు నరసింహం కుటుంబం. తల్లి తండ్రి పోయారు. ఆ పిల్ల సంరక్షణ భారం మాతామహుడైన నరసింహం నెత్తిన వేసుకున్నాడు. అది అందరికీ సమ్మతమే అయింది. ఆ పిల్లకు రావాల్సిన వాటా పొలం అమ్మి బ్యాంకులో వేయాలనుకున్నారు. అప్పట్లో గోపాలం పెద్ద తమ్ముడు సుందరం ఏదో వ్యాపారం మొదలుపెట్టాడు. ఎవరైనా పెట్టుబడి పెడితే బ్యాంకు కన్నా రెట్టింపు వడ్డీ ఇస్తానన్నాడు. బంధువులందరూ హుషారుగా చేరారు. నరసింహం కూడా మొగ్గు చూపాడు. గోపాలం కల్పించుకుని సలహా చెప్పాడు. ఇవాళ విత్తు నాటి రేపు కాయలు కోసుకుని అత్యాశకి పోవద్దు. మిగిలిన వాళ్ళు పెడుతున్నారంటే అది వాళ్ళిష్టం, మీరీ వ్యవహారంలో తలదూర్చకండి అన్నాడు. నెత్తిన శనిదేవుడు తాండవం ఆడుతూ ఉంటే ఎదుటివాడి హితం కోరి చెప్పిన మాటలు కూడా చేదే అవుతాయి. ఇక్కడా అదే అయింది. గోపాలం మాట పెడచెవిని పెట్టి ఆ డబ్బు కాస్త సుందరం చేతికిచ్చాడు. వ్యాపారం అంటే మాటలు కాదు, అనుభవం మెలకువలు తెలిసి ఉండాలి. అన్నింటినీ మించి నష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలిగే వెన్నుదన్ను ఉండాలి. అవేవీ లేకుండా వ్యాపారంలోకి దిగితే చేతికి చెప్పే వస్తుంది. సుందరం పని అంతే అయింది. ఏడాది తిరిగేసరికి అంతా పోయి అప్పుల్లో నిండా మునిగిపోయాడు. అతగాడు ఒంటరిగా మునిగితే పీడ పోయేది. బంధువులందరినీ కూడా ముంచేశాడు. అంతా లవ్వో దిబోమన్నారు. గోపాలం దగ్గరకు వచ్చి మొర పెట్టుకున్నారు. అయినా ఆయనకి సాయం చేయక తప్పలేదు. రూపాయి అడిగితే పావలా మాత్రమే సాయం చేసి చెడ్డవాడయ్యాడు. అటు సుందరం అయితే అన్నగారి మీద కత్తి గట్టాడు. ఇదంతా జరిగి కూడా చాలా ఏళ్ళయింది. లెక్కల్లో శేషంలాగా నరసింహం మిగిలిపోయాడు. అప్పట్లో ఆ ఇస్తాడులే, ఇవ్వక ఎక్కడికి పోతాడు అని ఉపేక్షించి ఊరుకున్నాడు. సుందరం మళ్ళీ కోలుకోలేదు. ఐశ్వర్యం రాలేదు సరికదా, ఉన్నదంతా పోయి దరిద్రం మిగిలింది. అప్పుల వాళ్ళు, కేసులు, కోర్టులు, వాటన్నింటికీ రాటుదేలిపోయాడు. మొండికి పడ్డాడు. ఇటు శ్రీలక్ష్మి ఎదుగుతోంది. వివాహం చెయ్యాలి. నరసింహం దగ్గరేమీ లేదు. గతేడాదిగా సుందరం ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు నరసింహం. మొదట్లో ఇదిగో ఇస్తా అదిగో ఇస్తానని మభ్యపెట్టి ఆ తరువాత తప్పించుకు తిరుగుతున్నాడు సుందరం. వీళ్ళ ఊరికి నరసింహం ఊరు దగ్గరే. బస్సులో వెళ్తే 12 మైళ్ళు, పొలాల వెంబడి నడిచెళ్తే 4 మైళ్ళు. చెప్పులరిగేలా తిరుగుతున్నాడు ఆయన. అటు ఆయన బయలుదేరుతున్నాడని కబుర్ అందనే ఊళ్ళోంచి పారిపోతున్నాడు సుందరం. ఆయన రావడం, ఇంటి ముందు నిలబడి అరవడం, అప్పుల వాళ్లకు సమాధానాలు చెప్పడంలో ఆరితేరిన సుబ్బులు, ఆయన్ని నానా మాటలు అనడం జరిగిపోతున్నాయి. పెద్దవాడు కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తాడు. సుందరం వస్తాడేమో అని ఆశతో సాయంత్రం దాకా ఉంటాడు. ఒక్కోసారి రాత్రిపూట కూడా వాళ్ళింటి అరుగు మీదనే పడుకుని తెల్లారాక ఈసురోమంటూ వెళ్తాడు. అటువంటప్పుడు ఆయన భోజనమే పెద్ద సమస్య. ఆ ఊళ్ళో ఆయనకి బంధువులు ఎవరూ లేరు, వీళ్ళిద్దరూ తప్ప. సుందరం ఇంట్లో ఆయనకి విస్తరి వెయ్యరు. ఇక మిగిలింది గోపాలం. ఒక్క పూట మరో మనిషికి అన్నం పెట్టలేనంత దీనస్థితిలో లేడాయన. కానీ అట్లా నరసింహాన్ని ఆదరించడం సుందరం, సుబ్బులు సహించలేకపోతున్నారు. శత్రువు శత్రువు మనకి మిత్రుడు అన్న నిజాన్ని రుజువు చేస్తున్నాడు మా అన్నయ్య అని సుందరం అంటే, మమ్మల్ని యాగి చెయ్యడానికి వచ్చిన వాడికి మర్యాదలు చేసి ఇంకా రెచ్చగొడుతోంది మా తోటకోడలు అంటుంది సుబ్బులు. ఆయన వచ్చి వెళ్ళాక 4 రోజుల దాకా ఆడిపోసుకుంటుంది. ఇలా విసిగిపోతోంది రుక్మిణి. ప్రస్తుతం అదే పరిస్థితి. అటు నరసింహానికే చాలా మోమాటంగా ఉంది. ప్రతిసారి వాళ్ళింట్లో భోజనం చెయ్యాలంటే ఆయన ప్రాణం చచ్చిపోతోంది. మజ్జిగ తాగాక మనసు చల్లబడేలా ఏడ్చి కళ్ళు తుడుచుకున్నాడు. వెళ్ళొస్తాను నాయనా అని లేచాడు. ఎక్కడికెళ్తావు మావయ్యా అన్నాడు గోపాలం. అట్లా ఊరి చివరి దాకా వెళ్ళి చెట్టు కింద కూర్చుంటా, వాడొస్తాడేమో, రాకపోతే చీకటి పడేలోగా కొంపకి చేరతా అన్నాడు. చాటు నుంచి అంతా చూస్తున్న రుక్మిణికి దుఃఖం వచ్చింది. ఎండలో ఏం వెళ్తావు బాబాయ్, ఇక్కడే ఉండిపో అంది. లేచినవాడు మళ్ళీ కూర్చుని గోడ కానుకుని కునుకు తీశాడు ఆయన. రుక్మిణి దేవతార్చన ముగించి మహానైవేద్యం పెట్టేసింది. గోపాలం భోజనం వేళైంది. రుక్మిణి వెళ్ళి, బాబాయ్ లేవండి, భోంచేద్దురు గాని అంది. ఇవాళ ఉపవాసం అమ్మా నాకు అన్నాడు ఆయన. అష్టమి మంగళవారం, ఇవాళ ఏం ఉపవాసం? లేచి కాళ్ళు కడుక్కోమనండి, వడ్డిస్తాను అంది భర్తతో. బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి విస్తరి ముందు కూర్చున్నాడు. అభికరించింది రుక్మిణి. ఇవాళ నాకు భోజనం పెట్టినందుకు నువ్వెన్ని మాటలు పడాలో అన్నాడు. పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కారులే బాబాయ్ అంది మారు వడ్డిస్తూ. గోపాలం, తింటున్న విస్తరి ముందు కూర్చుని చెప్తున్నా, ఇక నేను ఈ ఊరు రానయ్యా అన్నాడు. భార్య భర్తలు ఉలిక్కిపడ్డారు. అదేమిటి మావయ్యా అన్నాడు గోపాలం. ఇక శక్తి లేదు, పిల్ల తోటకూర కాడలా ఎదుగుతోంది. నా బొందిలో ప్రాణం ఉండంగా దాని పెళ్లి చేయాలని ఆరాటం. చేతిలో చిల్లి గవ్వలేదు. తీసుకున్న పైకం పూర్తిగా కాకపోయినా కొంతైనా ఇస్తాడేమో అని ఆరాటపడ్డాను. బస్సు ఛార్జీలకే లేక కాళ్ళు ఇడ్చుకుంటూ తిరిగాను. అయినా నా ఆరాటమే కానీ నిష్ఠ దరిద్రుడు వాడు, నా బాకీ ఏం తీరుస్తాడు? ఇక నా వల్ల కాదు. భగవంతుడి మీద భారం వేసి ఊరుకుంటా. దాని మొహాన ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది అన్నాడు. పగలంతా ఎదురు చూశాడు, సుందరం రాలేదు. రాడు కూడాను. ఈయన ఊరు వదిలితే కానీ ఆయన ఊళ్ళో అడుగు పెట్టడు. రాత్రి ఏమీ తినలేదు నరసింహం. మజ్జిగ తాగి ముడుచుకొని పడుకున్నాడు వాకిట్లో అరుగు మీద. ఏ తెల్లవారుజామునో లేచి వెళ్ళిపోయాడు. తెల్లవారి వీళ్ళు లేచి చూసేసరికి లేడు. 9 దాటాక వచ్చాడు సుందరం. ఆ రోజంతా కుక్క మీద పిల్లి మీద పెట్టి దంపతుల్ని తిట్టిపోస్తూనే ఉన్నారు భార్య భర్త. ఆ రాత్రి భోజనాలయ్యాక అన్ని తలుపులు వేసి వచ్చి భర్త మంచం పక్కన చాప మీద నడుం వాల్చింది రుక్మిణి. రేపు చీకట్నే బయలుదేరి మా ఊరు వెళ్ళొస్తా అంది. ఎందుకు అడిగాడు ఆయన. పనుంది అంది. ఏమిటా పని, అడగొచ్చా అన్నాడు ఆయన. అడక్కపోయినా చెప్తా, బాబాయిని చూస్తే నా కడుపు తరుక్కుపోయింది. ఏదో వచ్చిన పూట గుప్పెడన్నం పెట్టడం తప్పించి ఇంకే సాయము చెయ్యగల స్థితిలో లేం మనం అంది. నిట్టూర్చాడు ఆయన. నిజమే, ఉన్న కాస్త ఆస్తిలోనూ చాలా భాగం హరించుకుపోయింది. మిగిలింది వీళ్ల తిండి గింజలకి సరిపోతోంది. ఇద్దరు కొడుకులు దాన ధర్మాలు చేసి ఆస్తంతా తగలేశారని తండ్రిని నిందించలేదు. చదువుకుని బతుకు తెరువు కోసం పొరుగూళ్ళకి వెళ్ళిపోయారు. చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తండ్రిని అడగరు, తండ్రికి పెట్టరు. పిల్లలని అడిగి లేదనిపించుకోవడం నాకిష్టం లేదు. మా ఊరెళ్తాను, నాకంటూ తోడబుట్టిన వాళ్ళు లేరు గాని బాబాయిలకి మావయ్యలకి బోలెడంతమంది పిల్లలు. నా స్థితి దిగజారాక నేనే వాళ్ళకి దూరం అయ్యాను గాని వాళ్ళకి నేనంటే ఇప్పటికీ అభిమానమే. నేను వెళ్ళి నోరు తెరిచి అడిగితే కాదనరు. అందున నేను నా కోసం అడగడం లేదుగా. ఆడపిల్ల పెళ్ళికి సాయం చేస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యమట. తలో చెయ్యి వేస్తే దాని నెత్తిన తలంబ్రాలు పడతాయి. ఆర్భాటంగా వీధులు కట్టి విస్తళ్ళు వేసి 3 రోజులు పెళ్ళి చేయలేకపోయినా ఎవరి నట్టింట్లోనైనా పీటలు వేసి ఓ పూట భోజనాలు పెట్టి పెళ్ళి చెయ్యలేకపోతామా అంది వివరంగా. సరే మరి, బండి కట్టిస్తాను, వెళ్ళిరా అన్నాడు ఆయన. తల బాదుకుంది. ఏమిటో ఈ మనిషి, బండి కట్టుకుని ఊరేగుతూ వెళ్తే 4 తెలిసిపోతుంది. ఇటువంటి విషయాలు గుట్టుగానే ఉంచాలి. మనం ఈ పని చేస్తున్నామని తెలిస్తే నచ్చని వాళ్ళు అవతలి వాళ్లకు చేదు నూరిపోస్తారు. నచ్చిన వాళ్ళు ఆ చేత్తోనే మాకు సాయం చేయమంటారు. రెండూ మనకి నష్టమే. గుట్టుగా వెళ్ళొస్తా అంది. తెల్లవారుజామునే స్నానం చేసి ఉన్న 4 ఒకటి కట్టుకుని మరొకటి సంచిలో పెట్టుకుంది. చిల్లర కొంగున కట్టుకుంది. ఈ పూటకి అన్నం వండేసా, చింతకాయ గోంగూర ఉన్నాయి, వేల్టికి తినండి, రాత్రికి వచ్చేస్తా. వీలు కాకపోతే ఈ వేల్టికి ఉండి రేపొస్తా. రేపు మీరు ఇంత ఉడకేసుకోండి అని చెప్పింది. జాగ్రత్తగా వెళ్ళిరా. పోనీ నేను రానా? ఒంటరిగా పంపడానికి మనసు రావడం లేదా ఆయనకి. తల బాదుకుంది. కర్మ, ఈ మనిషికి ఇంతే. ఆడదాన్ని నేను పుట్టింటికెళ్ళి సాయం అడిగితే అదో తీరు, అల్లుడు మీరెళ్ళి అడిగితే ఏం మర్యాదగా ఉంటుంది అంటూనే చప్పుడు కాకుండా గేటు తీసుకుని ఊరు దాటి పొలాలకి అడ్డం పడి నడక సాగించింది ఆ పుణ్యాత్మురాలు. అదండి కథ. ఎంత బాగుందో కదండి ఈ కథ. తెలుగు వెలుగు మాసపత్రిక 2013 ప్రచురితమైందండి. ఈ కథలో రుక్మిణి పై పైకి కఠినంగా మాట్లాడినా నరసింహం గారి పరిస్థితి చూసి యథార్థం అర్థం చేసుకుని తను చేయగలిగినంత సహాయం తను చేయాలని నిర్ణయించుకోవడం చాలా బాగుంది. వ్యాపారంలో నష్టాలు రావడం చాలా సహజం. అత్యాశకు పోయి ఎవరో బ్యాంకు కంటే చాలా ఎక్కువ వడ్డీ ఇస్తారని మోసపోవడం కూడా చాలా చోట్ల చూస్తూనే ఉంటాము. కానీ ఈ కథలో గమనించదగిన విషయం రుక్మిణి దయాద్ర హృదయం. ఎప్పుడూ తన పిల్లల కోసం కూడా సహాయం యాచించిన ఆవిడ ఒక ఆడపిల్ల జీవితాన్ని ఒక దారిలో పెట్టడానికి సిద్ధమైంది. మరి పుణ్యాత్మురాలే కదండి ఆవిడ. ఏమంటారు? ఇక అక్షరాల పూదోటలో సమయం కావచ్చింది. ఎన్నో భావ కుసుమాల పరిమళాలు మనం ఆస్వాదించాం కదండి. మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి కలుసుకుందామా మరికొన్ని కథలు వినేటందుకు. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం జూన్1, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.